ஓம் ஸ்ரீ வீரபிரம்மகேந்திர சுவாமினி நமஹ. பரித்ராணாய சாதூனாம் விநாசாய ச துஷ்க்ருதாம் தர்ம சம்ஸ்தாபனார்த்தாய சம்பவாமி யுகே யுகே. లోకంలో అధర్మం పెచ్చు పెరిగి అశాంతి చెలరేగినప్పుడల్లా దుష్టులను శిక్షించి సాధువులను పరిరక్షించుటకు భగవానుడు అనేక అవతారాలెత్తాడు. అలా జరిగినవే దశావతారాలు. ఆ దశావతారాలన్నీ ముగిశాక కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడవసాగింది. స్వార్థపరత్వం, కులమత తత్వం పెరిగిపోయాయి. ఆ పాపాలన్నీ మోయలేక గోడుగోడున ఏడవసాగింది భూదేవి. ఆమె ఆవేదన చూడలేక ఆమెను విష్ణులోకానికి వెంటబెట్టుకెళ్ళాడు నారదుడు. దయనీయమైన ఆమె ముఖాన్ని చూడగానే అంతా తెలుసుకున్న విష్ణుదేవుడు ఆమెను ఓదార్చి మునుపటి వలనే ఆమెను ఆదుకుంటానని మాట ఇచ్చి పంపాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని, శంకరుని పిలిపించి భూదేవి అవస్థను వారికి తెలియపరిచి, బ్రహ్మదేవ శంకర కలియుగంలో భూలోకంలో ధర్మ సంస్థాపన చేసి సర్వమత సమైక్యతను బోధించి ప్రజలలో ధర్మ భావనలను నెలకొల్పడానికి నేను అవతారమెత్తబోచున్నాను. నా అవతార కార్యంలో సహకరించడానికి మీరు భూలోకంలో అవతరించవలసి ఉంటుంది. శంకర, నీవు తొలుత కాశీరాజు కడుపున ఆనంద భైరవునిగా పుట్టి తరువాతి జన్మలో దూదేకుల సిద్ధయ్యవై నా శిష్యుడివి అవుతావు. బ్రహ్మ, నీవు బ్రాహ్మణ కులంలో పుట్టి అన్నాజయ్య అనే పేరుతో నాచే వ్రాయబడే కాలజ్ఞానమును లోకంలో ప్రచారం చేస్తావు. మంగళదాయిని అయిన లక్ష్మీదేవి గోవిందాంబగా నన్ను పెండ్లాడుతుందని చెప్పి పంపాడు. బ్రహ్మాండపురంలో విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టిన సిద్ధలింగాచార్యుడు చంద్రశేఖరాంబను పెండ్లాడి గృహస్థాశ్రమాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ నలుగురికి ఆదర్శవంతంగా జీవిస్తూ ఉండేవాడు. ఆ దంపతుల గుణగణాలను చూచి ఆనందించిన ప్రజలు వారిని ప్రకృత్యాంబ, పరిపూర్ణయాచార్యులని పిలిచేవారు. ఎన్ని సిరులు సంపదలున్నా పిల్లలు కలగలేదనే కొరత వారిని ఎంతగానో బాధించేది. సంతానం కోసం తీర్థయాత్రలు చేస్తూ కాశీక్షేత్రం చేరి విశ్వనాథుడిని సేవిస్తుండగా ఒకరోజు ప్రకృత్యంబకు కలలో విశ్వనాథుడు కనబడి శ్రీ మహావిష్ణువు ఆమె గర్భాన పుడతాడని చెప్పి అంతర్ధానమయ్యాడు. అంతలో ఒక పెద్ద వెలుగు సూక్ష్మంగా మారి ఆమె కడుపులో చేరింది. ఆనందంతో భర్తకు ఈ విషయం తెలియజేసింది ప్రకృత్యంబ. కొద్ది రోజులకు ప్రకృత్యంబ గర్భం దాల్చింది. ఆనందంతో తిరుగు ప్రయాణం కట్టారు పరిపూర్ణయాచార్యులు ప్రకృత్యంబ. దారిలో ఉన్న తీర్థాల్లో స్నానమాడుతూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ సరస్వతీ నదీ తీరానికి వారు చేరేసరికి ఆమెకు నెలలు నిండాయి. పరిపూర్ణయాచార్యుల వారు ఆ నదిలో ప్రాతకాల సంధ్యావందనం ఆచరిస్తుండగా ప్రకృత్యంబకు కొడుకు పుట్టాడు. 16 ఏండ్ల నిరీక్షణ తర్వాత ఎన్నో పూజల ఫలంగా పొందిన పుత్ర సంతానాన్ని భర్తకు చూపించబోయేంతలో జలసమాధి అయిపోయాడు పరిపూర్ణయాచార్యులు. పున్నామ నరకాన్ని తప్పించే పుత్రుడిని పొందాడే కాని కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయాడు. అదే సమయానికి నదిలో స్నానం చేయడానికి వచ్చిన అత్రిమహామునికి తన పుత్రుని అప్పగించి ప్రాణత్యాగం చేసింది ప్రకృత్యంబ. చావులోనైనా బ్రతుకులోనైనా భర్త అడుగుజాడలను అనుసరించడమేగా పతివ్రత లక్షణం. ఆనాటి నుండి అత్రిమహర్షి లాలనలో అల్లారుముద్దుగా పెరగసాగాడు ఆ బాలుడు. ఒకనాడు పడుకొని ఉన్న ఆ బాలునిపై ఎండసోకగా ఎక్కడి నుండో ఒక నాగుపాము వచ్చి అతడికి గొడుగు పట్టింది. ఆ బాలుడే అవతారమూర్తని చెప్పుటకు ఇదొక తార్కాణము. కోలార్ జిల్లా నందికొండ గ్రామంలోని పాపాగ్ని పీఠాధిపతి అయిన వీరభోజయాచార్యుడు సదాచార సంపన్నుడు. ఆయనకు తగిన అనుకూలవతైన భార్య అక్క నాగమాంబ తమ పీఠానికి వచ్చే అతిథుల పిల్లలను లాలిస్తూ తనకు పిల్లలు లేరనే బాధను మరిచిపోయేది ఆ తల్లి. ఒకనాడు ఆ పీఠానికి విరాట్ విశ్వకర్మ సాధురూపంలో వచ్చి ఇచ్చిన ఆనతి మేరకు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు వీరభోజుడు అక్క నాగమాంబ పుత్రార్థులై పుణ్యక్షేత్రాలను దర్శించేవారిని ఆదరించి తన వద్ద పెరుగుతున్న బాలుని వారికి ఇచ్చాడు అత్రిముని. భగవంతుని ప్రసాదమైన ఆ బాలునికి వీరప్పయ్య అని నామకరణం చేసి ముచ్చట తీరా పెంచుకోసాగారు ఆ దంపతులు. ఎన్ని నోములు నోచి కన్నదో తల్లి, కడుపు తీపి కూడ ఎరుగదాయే, కనకపోయిన కూడ కడుపులో దాచుకొని పెంచుకొనను అక్క నాగమాంబా, పెంచుకొనెను అక్క నాగమాంబా. ఐదేండ్లకు అక్షరాభ్యాసం చేసి ఆనందాశ్రమంలో చేర్చారు వీరప్పయ్యను. పన్నెండేండ్ల వయసు ఇచ్చేసరికల్లా సకల శాస్త్రాలలోనూ అనేక భాషలలోనూ అన్ని రకాల శిల్పకళలలోనూ ఆరితేరాడు వీరప్పయ్య. ఈడొచ్చిన కొడుకుకు ఉపనయనం చేయించిన కొలదినాళ్లకే మరణించాడు వీరభోజయాచార్యులు. అపర కర్మలు యథావిధిగా జరిపి పెంచిన రుణం తీర్చుకున్నాడు వీరప్పయ్య. ఆ పిదప కొద్ది కాలానికి దేశాటన చేయే బయలుదేరిన వీరప్పయ్యను ఈ వయసులో తనను ఒంటరిని చేయవలదని వారించింది అక్క నాగమాంబ. ఈ వయసులో నన్ను ఒంటరిని చేసిపోతావా, పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళలాడ్డం చూచే భాగ్యానికి నా కళ్ళు నోచుకోవానాయనా అంటూ ఆపోయిందామె. బేలలా విలపించే తల్లిని ఓదార్చి, అమ్మ ఏమిటలా దుఃఖిస్తున్నావు, అశాశ్వతము మాయామోహితమైన ఈ సంసార బంధంలో నన్ను చిక్కుకోమ్మంటావా, నీటి బుడగ వంటి సంసార సుఖం కోసం శాశ్వతమైన మోక్షమునిచ్చు తపశ్చర్యను మానుకుమ్మండువా అని పలికి ఆమెకు పిండోత్పత్తి క్రమము తెలిపి విశ్వరూప సందర్శన భాగ్యం ప్రసాదించాడు వీరప్పయ్య. అంతవరకు భ్రాంతిలో ఉన్న అక్క నాగమాంబ జన్మధన్యమై ఆవరించి ఉన్న మాయ తొలగి వెళ్ళిరమ్మని పుత్రుని దీవించి పంపింది. శుభముహూర్తమున దక్షిణపు దిక్కుగా బయలుదేరి రామేశ్వరము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శిస్తూ హరిహరమనబడు కాంచీపురమునకు వెలుపలనున్న వనమందు నివాసం ఏర్పరచుకొని తపము చేయసాగాడు వీరప్పయ్య. కాశీ పట్టణ యువరాజైన ఆనంద భైరవుడు ఒకరోజు అడవిలోని క్రూర జంతువులను వేటాడ వెళ్ళి గోహత్యాపాతకము తగులుకొనుటచే రాజ్యమును త్యజించి దేశాటనకు బయలుదేరాడు. ఒకనాడు హరిహరవనంలో తపస్సమాధిలో ఉన్న వీరప్పయ్యను చూచి ఆకర్షితుడైనాడు. ఇంతకాలముగా అతని కోసమే ఎదురు చూస్తున్న వీరప్పయ్య, వచ్చావా ఆనంద భైరవ, శంకర అవతారమైన నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, గోహత్యాపాతకము నీకేమాత్రం అంటదు, నీవు దోషరహితుడవు, నీ శేష జీవితాన్ని భగవద్ధ్యానములో గడిపి వచ్చే జన్మలో దూదేకుల ఇంట పుట్టి కందిమల్లయ్య పల్లెలో ఉండే నా దగ్గరికి రమ్ము అని దీవించి పంపాడు. ఆ తరువాత అక్కడి నుండి బయలుదేరిన వీరప్పయ్య దేశాటనం చేస్తూ ఒకనాడు బనగానపల్లె గ్రామంలోని గరిమరెడ్డి అచ్చమ్మ ఇంటి ముందు చేరాడు. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడే ఆ బాలునిపై అకారణ అభిమానం ఏర్పడిన ఆ తల్లి, బాబూ ఎవరి పిల్లవాడివి, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగింది. అమ్మా, నేను ఒంటరివాడిని, మీ ఇంట ఆవులను కాచే అవకాశం ఇవ్వండి చాలు, నాకేలాంటి జీతములు అక్కరలేదు, గోవు పాలన మాత్రం కొద్దిగా ఇస్తే చాలని ప్రార్థించాడు. నాయన, నీవంతగా అడగవలసిన అవసరమేమీ లేదు, అలాగే ఉండమనింది అచ్చమ్మ. ప్రతిరోజు తోటి పిల్లలతో కలిసి ఆవులను తోలుకెళ్లే వీరప్పయ్య తన ఆవుల మంద చుట్టూ ఒక గిరిగీసి దాపునున్న ఓ కొండ గుహలోనికి వెళ్ళేవాడు. లోనికెళ్లే ముందుగా అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు చెంతకెళ్ళి నిలబడగానే ఆ చెట్టు వినయముగా ముందుకు వంగేది. తనకు కావలసిన ఆకులను ఆ చెట్టు నుండి కోసుకొని గుహలోనికెళ్ళేవాడు వీరప్పయ్య. ఆవుల మందకు కాపలా లేకపోవడం చూచిన పశువుల దొంగలు కొందరు అచ్చమ్మ ఆవులు మేసే రవ్వలకొండ దగ్గరకు వచ్చి గీతలోపలే ఉన్న ఆవులను తోలుకెళ్లడానికి ప్రయత్నిస్తూ గీతలోపల అడుగు పెట్టగానే వారి కళ్ళు ఒక్కసారిగా కనిపించకుండా పోయాయి. తడుముకుంటూ గీత దాటి రాగానే తిరిగి కళ్ళు కనిపించసాగాయి. దాంతో అది వీరప్పయ్య మహిమగా ఎరిగిన ఆ దొంగలు పారిపోయారు. వీరప్పయ్య తోటి గోపాలకుల ద్వారా ఈ విషయం విన్న అచ్చమాంబ వింతేమిటో స్వయంగా తెలుసుకోవాలని ఓ రోజు రవ్వలకొండ చేరి చీకటి గుహలో ఉన్న వీరప్పయ్య తాటి ఆకులపై దీక్షతో వ్రాయడం చూచి అతని ధ్యానమునకు భంగం కలగకుండా వెనుదిరిగి వచ్చేసింది. ఆనాటి సాయంత్రం తిరిగి వచ్చిన వీరప్పయ్యను దైవోచితంగా పూజించి తమకు జన్మతారక మంత్రాన్ని ఉపదేశించవలసినదిగా కోరారు ఆ రెడ్డి దంపతులు. వారి కోర్కెను మన్నించి మరునాడు వారిని వెంటబెట్టుకుని యాగంటి క్షేత్రంలో వేదాంత రహస్యాలు సూక్ష్మాలు వివరించసాగాడు వీరప్పయ్య. ఆ ప్రదేశమే నేడు ముచ్చట్లు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. రోజురోజుకు పెరిగే భక్తజనుల సౌకర్యార్థం వీరప్పయ్యకు బనగానిపల్లెలోని నేలమఠం కట్టించి ఇచ్చింది అచ్చమ్మ. ఆ మఠంలో ఉంటూ దర్శింపవచ్చే భక్తులకు తను రచించిన కాలజ్ఞానం బోధింపసాగాడు వీరప్పయ్య. కొంతకాలానికి దక్షిణ దేశంలో మాయామేలు విశ్వాత్మకుడు అను బ్రాహ్మణ దంపతులకు పుట్టిన బ్రహ్మదేవుడు అన్నాజయ్య అనే పేరుతో ఉపనయనము జరిగిన వెనుక దేశ సంచారం చేస్తూ బనగానిపల్లెకొచ్చాడు. సాధారముగా అతనిని ఆహ్వానించి ఆనాటి నుండి నీలమఠపు బాధ్యతను అతనికి అప్పగించాడు వీరప్పయ్య. ఒకనాడు అచ్చమ్మ పుట్టుగుడ్డి అయిన తన ఒక్కగానొక్క కొడుకు బ్రహ్మానందరెడ్డిని వీరప్పయ్యకు మృక్కించి కంటిచూపు ప్రసాదించమని ప్రార్థించింది. గత జన్మలో భార్య కన్నులను పోగొట్టినందుకుగాను ఈ జన్మలో గుడ్డితనాన్ని అనుభవిస్తున్న బ్రహ్మానందరెడ్డిని తన దివ్య హస్తంతో స్పృశించి దృష్టిని ప్రసాదించాడు వీరప్పయ్య. అవతార పురుషుని కనులార కాంచిన అచ్చమాంబ పుణ్య ఫలము ఏమో, ఆమె రుణము తీర్ప పుత్రునకు కనులిచ్చే వీర బ్రహ్మంగారి కరుణయేమో. ఆ మహిమను విన్న బనగానిపల్లె నవాబు ఆయనను సాదరంగా తన సభకు ఆహ్వానించాడు. 25 వయస్సు వరకు బనగానపల్లెలో ఉన్న తర్వాత మఠంలో లింగారాధనలు చేయుటకు అన్నాజయ్యను, పాలనాధికారులుగా అచ్చమ్మ బ్రహ్మానందరెడ్లను నియమించి తను రచించిన కాలజ్ఞాన గ్రంథములను పాతరలో ఉంచి ఆ పాతరపై ఒక చింత చెట్టు మొలుస్తుందని, ఆ చెట్టు కాయలు కాటుక వలె నల్లగా ఉంటాయని, ప్రకృతిలో ప్రళయాలు పుట్టేందుకు ముందు రాత్రి ఆ చెట్టు పూతంతా రాలిపోయి చెట్టు మొదటి చీలికలో నెత్తురులాంటి ద్రవం కారి ఎండి కుంకుమలా మారుతుందని చెప్పి అందరి వద్ద సెలవు తీసుకుని కందిమల్లయ్య పల్లెకు చేరుకున్నాడు వీరంభట్టు. కమ్మరి పనులు వడ్రంగి పనులు చేస్తూ అమాయకంగా తనదైన లోకంలో బతికే వీరంభట్టును వెర్రివీరన్న అనసాగారు ఆ గ్రామ ప్రజలు. అన్ని గ్రామాల్లో వలని కందిమల్లయ్య పల్లెలో కూడా ఆ ఊరి గ్రామదేవత పోలేరమ్మ జాతర జరపాలనుకున్నారు. ఊరి మునసబు రచ్చబండ దగ్గర కూర్చొని వీరంభట్టును పిలిపించి అతని వంతు చందా ఇవ్వమంటూ చుట్ట నోట్లో పెట్టుకుని నిప్పు కోసం వెతకసాగాడు. వెంటనే వీరంభట్టు, "పోలేరి, మునసబు చుట్ట ముట్టించుకోవడానికి నిప్పు తీసుకురా" అనగాని పోలేరమ్మ కోసం కట్టిన పురం దగ్గరి వైరాలమూకుడు తనంత తానే గలగలలాడే గాజుల శబ్దంతో మునసబు దగ్గరికొచ్చి ఆయన చుట్ట అంటించుకున్న తర్వాత తిరిగి యథాస్థానాన్ని చేరుకుంది. దీంతో ఆయన మహత్యం తెలుసుకున్న ప్రజలు వీరంభట్టు ఆనతి మేరకు జంతు బలులు మాని ధూప దీపాలతో టెంకాయలతో పూజలు జరిపారు. ఆనాటి నుండి అనేకులు ఆయన భక్తులయ్యారు. ఆయనను వీరబ్రహ్మంగారని పిలవసాగారు. 30 నిండిన శ్రీ వీరబ్రహ్మంగారికి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలనిపించింది. తనకు తగిన భార్యకై అన్వేషిస్తూ పెద్ద కొమర్లు చేరాడు. అక్కడి శివకోటయాచారి ఏకైక కుమార్తె గోవిందమ్మ. బాల్య వివాహాలను నిరసించి శివకోటయాచారి అమ్మాయి యుక్త వయస్కురాలయ్యేంత వరకు ఆగి తగిన వరుణ్ణి అన్వేషించసాగారు. ఈలోగా గోవిందమ్మ కలలో వీరబ్రహ్మంగారు కనిపించారు. ఆయననే తన భర్తగా నిశ్చయించుకుంది ఆమె. ఆ మరునాడు మంచినీటికై బావికి వెళ్ళి అక్కడి శివాలయంలో బస చేసిన వీరబ్రహ్మంగారిని చూచింది. తన కలను ప్రత్యక్షంగా ఆయనను చూడటాన్ని తన తల్లికి తద్వారా తండ్రికి తెలిపింది. వీరబ్రహ్మంగారు ఉన్న శివాలయం ముందుగా గోలుగోలున ఏడుస్తూ ప్రజలు శవాన్ని తీసుకొని పోచుండగా ఆ వ్యక్తి మరణించలేదని, నీరసం చేత కదలలేకనున్నాడని బ్రహ్మంగారు చెప్పారు. ఆ మాట నమ్మశక్యము కాకపోయినా ఒకసారి పరీక్షించారు బంధువులు. స్వామి అప్పుడు ఆ శవాన్ని స్పృశించగా చనిపోయాడని అనుకున్న పెద్దరెడ్డి గారు నిద్రపోయి లేచిన వాని వలె లేచి కూర్చున్నాడు. అందరూ స్వామివారి పాదాలపై వ్రాలి వేణుళ్ళ పొగుడుతూ వెళ్ళిపోయారు. ఆ విషయము విని నమ్మలేకపోయిన కొందరు ఆకతాయి పిల్లలు తమలో ఒకరిని శవముగా పాడెపై పండబెట్టి బ్రహ్మంగారి వద్దకు తీసుకుని వెళ్ళి బ్రతికించమనగా, చనిపోయిన వ్యక్తిని తాను బ్రతికించలేనన్నాడు ఆయన. పకపక నవ్వుతూ వెక్కిరిస్తూ స్నేహితుని వారు లేపబోగా అతడు నిజముగానే శవంగా మారి ఉన్నాడు. విషయము తెలిసిన ఊరి ప్రజలు వేడగా స్వామి కమండలంలోని నీరు చల్లి అతడిని తిరిగి బ్రతికించాడు. ఇదంతా కనులారా చూచిన శివకోటయాచారి తన కూతురిని స్వామివారికి ఇవ్వడానికి నిశ్చయించారు. జగన్మాతా పితల అవతారాలైన వీరబ్రహ్మం గోవిందమ్మల కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. పెండ్లైన తర్వాత భార్యను వెంటబెట్టుకుని పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చారు. తొలిచూలు కొడుకుకు సిద్ధిలింగయాచార్యుడని తండ్రి పేరు పెట్టి మామగారికి దత్తు ఇచ్చి కందిమల్లయ్యపల్లి చేరారు వీరబ్రహ్మం గారు. తర్వాత నలుగురు కుమారులు, ఒక కుమార్తె పుట్టారు వారికి. వారికి వరుసగా గోవిందయాచార్యులని, శివరామయాచార్యులని, శంకరాచార్యులని, పోతులూరయాచార్యులని, వీరనారాయణమ్మని పేర్లు పెట్టారు. చదువు సంధ్యలు నేర్పి యుక్త వయస్కులైన పిల్లలకు తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపారు బ్రహ్మంగారు.
రాజయోగి కాన సంసారి అయ్యను చెదిరిపోని నిబ్బరమును చూపే తామరాకు పైన నీటి బొట్టు వంటి సంసారమును నెరిపే వీరబ్రహ్మం సంసారమును నెరిపే వీరబ్రహ్మం
కందిమల్లయ్యపల్లి సమీపంలో ఉన్న ముడుమాల గ్రామంలోని ఆదంబీబీ పీరు సాహెబులనే దూదాకుల దంపతుల ఇంట సైదులుగా పుట్టాడు ఆనంద భైరవయోగి. స్వతహాగా సాధు స్వభావి అయిన సైదులను ఆ కాలంలో చెలరేగిన హిందూ ముస్లిం మత కలహాలు కలతపరిచాయి. గత జన్మ సంస్కారం వలన జ్ఞాని అయిన సైదులు దేశాటన చేస్తూ నీలమఠంలోని అన్నాజయ్య ద్వారా తెలుసుకున్నవాడి కందిమల్లయ్యపల్లిని చేరాడు. స్వామిని ఆశ్రయించాడు. తొలిగా మహమ్మదీయుడైన అతనికి ఆశ్రయమివ్వడానికి నిరాకరించిన క్రమంగా అతని మంచితనానికి ముగ్ధులై కుటుంబంలో ఒక్కరిగా చేర్చుకున్నారు వీరబ్రహ్మంగారి కుటుంబ సభ్యులు. కొడుకు కోసం వెతుకుతూ కందిమల్లయ్యపల్లె చేరిన ఆదంబీబీ పీరు సాహెబుకు నచ్చజెప్పి వెనుకకు పంపాడు సైదులు.
బురదంటి సంసార సుఖములో మసలుచు జీవత్సవము ఓలె మనుట మేళ కమలముల సమమైన గురుదేవు పదముల సేవించి ముక్తి నొందుట మేళ.
అయినా మనసాగని పీరు సాహెబు కడపను పాలించే సయ్యద్ మీరా హుసేన్ నవాబుకు వీరబ్రహ్మం మహమ్మదీయుడైన తన కొడుకును చెడగొడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. వెంటనే వీరబ్రహ్మాన్ని పిలవనంపాడు నవాబు. తన కారణంగా జరిగిన అపరాధాన్ని తానే ఎదుర్కొంటానని గురువుగారి అనుమతితో కడప చేరాడు సైదులు. తనకై తాను సద్గురువు గనక వీరబ్రహ్మం గారిని ఆశ్రయించానని, ఆయన ఎలాంటి మత దుర్బోధలు చేయడం లేదని, ఇస్లాం పట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, తన గురువును అవమానించవద్దని నవాబును ప్రాధేయపడ్డాడు సైదులు. నవాబుకు సలాము చేసే కనీస మర్యాదను కూడా పాటింపని సైదులను కోపించాడు నవాబు. గురుపాదాలంటే తన చేతులతో ఎవరికైనా నమస్కరిస్తే ఆ భారాన్ని భరింపలేక చనిపోతారని చెప్పి రుజువుగా నల్లరాతి గుండుకు మృక్కి చూపించాడు సైదులు. వెంటనే పెఠేలుమంటూ పేలిపోయింది ఆ గుండు. దాంతో వీరబ్రహ్మంగారి గొప్పతనాన్ని తెలుసుకున్న నవాబు సైదులునే క్షమాపణ వేడి వీరబ్రహ్మంగారికి సగౌరవంగా ఆహ్వాన పత్రిక పంపాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించి త్వరలో వస్తామని చెప్పారు బ్రహ్మంగారు. సంచారంలో ఉన్న స్వామివారిని హైదరాబాదు నవాబు దర్బారుకు ఆహ్వానించి ఆయన మహిమను ప్రత్యక్షముగా చూడగోరగా తను కాలజ్ఞానములో చెప్పిన విధముగా మంచినీటితో జ్యోతులను వెలిగించాడు. ఆ తరువాత నవాబు కోరిక మేరకు కాలజ్ఞానము వినిపించారు శ్రీ వీరబ్రహ్మంగారు. భక్తితో నవాబు ఇచ్చిన కానుకలను స్వీకరించి తిరుగు ప్రయాణమయ్యారు బ్రహ్మంగారు. మార్గ మధ్యంలో తన ప్రియ శిష్యుడైన సైదులపై ఈర్ష్యను పెంచుకున్న మిగతా శిష్యులకు బుద్ధి చెప్పదలుచుకున్నారు శ్రీ వీరబ్రహ్మంగారు. దారిలో చచ్చి కుళ్ళిపోయిన కుక్కను సృష్టించారు. అనారోగ్య హేతువైన బాటసారులకు ఇబ్బందికరంగా ఉన్న ఆ కుక్క దేహాన్ని తినమని తన శిష్యులను ఆదేశించాడు. మిగిలిన శిష్యులందరూ వెనుకంజ వేయగా సైదులు మాత్రం గురువుగారి ఆదేశాన్ని శిరసావహించ పూనుకున్నాడు. అచంచల గురుభక్తితో అసహ్యకరమైన కార్యానికి సైదులు పూనుకోగానే ఆ కళేబరం పాయసపు గిన్నెలా మారిపోయింది. ఆరగించాడు సైదులు. దాంతో మిగతా శిష్యులు తమ తప్పును సైదులు యోగ్యతను తెలుసుకొని గురువును క్షమాపణ వేడుకున్నారు.